शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् भज मनः शिवमेव निरन्तरम् సకల భువన భూత భావనాభ్యాం జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతీ వపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుభ్యో నమః శివమయమైన సభా సదస్సుకు నమస్సులు. శివుని కారుణ్యం, శివుని యొక్క అనుగ్రహం భక్తుల పట్ల ఎలా వర్షించిందో చెప్పేటటువంటి గాథలే శివలీలామృత తరంగాలు. భారతీయ సంస్కృతిలో దేవతారాధన అనేటటువంటి దానికి ఏ భేదములు, వర్గభేదాలు, వర్ణభేదాలు ఇత్యాదులు లేవు. గుండె నిండా స్వామిని కొలుచుకున్న వాళ్ళందరూ అందరి చేత పూజ్యులే, అది విశేషం. కనుకనే కన్నప్ప మొదలైనటువంటి చెంచులు, జాలరి మనం చెప్పుకున్నటువంటి అత్తిపత్తారు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా శివభక్తులుగా ఆరాధనలు పొందుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం దక్షిణ దేశాన్ని పరిశీలిస్తే నాయనార్ల ఉత్సవాలు జరుగుతాయి. వీళ్ళు 63 నాయనార్లని చెప్పబడేవారు. ఈ 63 నాయనార్లలో రాజులున్నారు, నిరుపేదలున్నారు, మహాపండితులున్నారు, అత్యంత పామరులున్నారు, వేదవేత్తలైన విప్రులున్నారు, అక్షరం ముక్క రాకుండా కేవలం పొట్ట కోసం శ్రమించేటువంటి మామూలు దళిత జాతులు ఉన్నాయి. అందరూ కూడా పూజలు పొందుతూ ఉన్నారు, అది విశేషం. అందరికీ ఒకే ఆసనం మీద పూజలు, అందరికీ ఆరాధనలే. ఎందుకంటే శివభక్తి ఉందే అది నిజమైన సంపద, అది ఉన్నవాడే పూజ్యుడు అని చెప్తున్నది. ఈ భక్తి సంపద ఈ దేశమంతా ప్రసరించింది. అలా ప్రసరించిన మహాక్షేత్రాల్లో శ్రీకాళహస్తి విశేషం ఏమిటి అంటే, మామూలుగా వివేకం ఉన్న మానవుడికి కైవల్యం ఇవ్వడమే కాదు, పురుగులకి జంతువులకి కూడా కైవల్యం ఇచ్చినటువంటి మహాక్షేత్రం శ్రీకాళహస్తి. ఆ పేరుతో పిలువబడుతున్నట్టు ఆయన శ్రీకాళహస్తీశ్వరుడు అంటేనే, నాయన నాకు సర్వము సమర్పించుకునే బుద్ధి ఒక్కటి ఉంటే చాలయ్యా నేను అనుగ్రహిస్తాను అనే అభయం ఆ పేర్లోనే ఉంది, శ్రీకాళహస్తి అని. ఆ పేరు తలుచుకుంటే చాలు, ఇప్పటికైనా ఆలస్యం జరగలేదు, మనం స్వామిని ఆశ్రయించవచ్చు అని. నీకు ఉపాధి ఉంది, వివేకం ఉంది, వెంటనే ఆశ్రయించు, ఆలస్యం వద్దు. అదే ఉపమన్యుతో వాళ్ళ అమ్మన్నది, విలంబనం మాకృతాహ, ఆలస్యం చేయొద్దన్నాడు. ఎప్పుడో చూసుకుందానులేండి అంటే కుదరదట ఆధ్యాత్మిక మార్గంలో. ఎప్పుడో అనేది వాయిదాలు వేసుకుంటే అది ఎప్పుడూ జరగదు. దానికి అన్నమయ్య అంటాడు, కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది అని. ఒకడు సముద్రం దగ్గరికి వెళ్ళేట, స్నానం చేద్దాం అనుకున్నాడు, స్నానం చేయకుండా కూర్చున్నాడు. ఏనాయినా ఇంకా కూర్చున్నామంటే తరంగాలు తగ్గేకి స్నానం చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు. అవి తగ్గేది ఎప్పుడు, నువ్వు స్నానం చేసేది ఎప్పుడయ్యా? కనుక అన్నీ తీరిపోయాక భగవంతుని గురించి అంటే ఇవి తీరవు అని దొరకడు. అంత చక్కగా చెప్పాడు అన్నమయ్య, దాహం అనగిన వెనుక తత్వమెరిగేదనన్న దాహమేళ అనగు తా తత్వమే మెరుగు, దేహంబు కల అన్ని దినములకును పదార్థ మోహమేలనగు తా మదమేళ కలుగు. దేహం ఉన్ననాళ్ళు మోహం ఉంటుంది, మోహం ఉన్ననాళ్ళు అది తీర్చుకోవడానికే ప్రయత్నం, ఇంకా ఆయన ఎక్కడ దొరుకుతాడు? కనుక ఆలస్యం చేయకుండా సాధన చేయాలన్నాడు. ముందరెరిగిన వెనుక మొదలు మరచదనన్న ముందరేమెరుగు తా మొదలేల మరచు. అందముగ తిరు వెంకటాద్రి సుమన్ననల కందువెరిగిన మేలు కలనైన లేదు అని చెప్పాడు. అందువల్ల ఆలస్యం అనేటువంటి మాట ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడదు. ఈ విషయం ధూర్జడి గారే చెప్తాడు, దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూఢి ఉన్నప్పుడే వింతల్ మేనజరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా అని చెప్పారు. ఈ ఒక్క పద్యం చాలు ఆధ్యాత్మిక జాగృతికి. ఆ వయస్సు ఎప్పుడు అంటే దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరుఢి ఉన్నప్పుడే, శరీరంలో బలం ఉన్నప్పుడే, వింతల్ మేనజరింపనప్పుడే. శరీరాన్ని పరిశీలిస్తుంటే బోరుడు వింతలు కనబడుతూ ఉంటాయి, ఉన్నట్టుండి అప్పటి వరకు నిగనగలాడుతున్న దేహంలో ఎన్ని మార్పులు కనబడుతూ ఉంటాయి వాటిని వింతలు అని క్రమక్రమంగా కనబడుతూ ఉంటాయి వింతలు. ఆ దేహం పరిణామశీలము అని ఆ ప్రకృతి చెప్తూ ఉంటుంది పాట ద్వారా ఏనా జాగృతం చెందు అని. అందుకే వింతల్ మేన జరింపనప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే జరా అంటే వృద్ధాప్యం అది రాకుండానే చింతింపన్వల మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా అని చెప్పారు. ఈ బుద్ధి రావాలంటే పురుగును చూసి నేర్చుకోవాలి అది. ఇప్పుడు ఆయన పేరులో శ్రీ కాళహస్తి అని మూడుంది. ఇందులో శ్రీ అనేటటువంటిది శ్రీ అనే శబ్దానికి అనేక అర్థములు ఉన్నాయనుకోండి, కానీ ఇక్కడ అర్థం మాత్రం సాలెపురుగు అని దాని అర్థం. ఈ సాలెపురుగు పేర్లు పెట్టుకున్నట్ట ఆయన అనుగ్రహం చూడండి. పురుగుని అనుగ్రహించాడు సరే, కానీ ఒక పురుగుని నేను అనుగ్రహించాను గొప్పగా ఎవడైనా చెప్పుకుంటాడా? ఎవడో ఒక దేవతను అనుగ్రహించాను ఒక మహాత్ముడిని అనుగ్రహించాను అంటే గొప్పగా చెప్పుకుంటాడు, కానీ ఒక పురుగుని అనుగ్రహించాను ఒక పామును అనుగ్రహించాను ఒక ఏనుగును అనుగ్రహించుకొని ఎవడైనా చెప్తాడండి? కానీ ఆయన చెప్తాడు నేను పురుగుని అనుగ్రహించాను అని. అదేం బడాయి అండి అంటే అది బడాయి కాదు అభయం అని. పురుగునే అనుగ్రహించిన వాడిని నిన్ను మాత్రం అనుగ్రహించినా అని చెప్పాడు. కనుక ఆయన అనుగ్రహం పొందేటటువంటి బుద్ధి రావాలే కానీ అది ఇక్కడ గమనించితే ఈ కథని పరిశీలించండి ఎంత దివ్యంగా చెప్తున్నాడో. ముందు శ్రీ చరిత్ర చెప్తున్నాడు. శ్రీ చరిత్ర అంటే పురుగు గారి చరిత్ర అన్నమాట. కృతయుగ వేళ మర్కటక కీటక మొక్కటి పూర్వవాసనాగతమతి దేవదేవు కరకం ధరు కొల్వదలంచి కుంభజక్షితి ధర కన్యకంబు పరిశిక్త శరీరము తోడ ఆత్మనిర్గత బహుతంతు సంక్తి గృహ కల్పన శిల్ప కళా ప్రవీణతన్. ఎంత అద్భుతమైనటువంటి ఆ పద్యాలు చూడండి. అర్థం కాకపోయినా చెవిలో పడితే ధన్యులు, ముందు అది జరగనియండి. ఎంత అందమైనటువంటి భావన చూడండి. కృతయుగ వేళ, ఈనాటి కృతయుగంలో ఎప్పుడో అది, ఏ కృతయుగమో కూడా మనకు అనవసరం, మనకు కావలసింది కథ కాలం కాదు. అది ఏం చేసిందంటే శిల్పం చూపించిందిట. శిల్పం అంటే ఆర్కిటెక్చర్. తన యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శించింది సాలెపురుగు. ఎందుకంటే సాలెపురుగు పెద్ద ఇంజనీర్. ప్రకృతిలో మనం పరిశీలిస్తే ప్రకృతి నిండా పరమేశ్వరుడి యొక్క నైపుణ్యం కనబడుతూ ఉంటుంది. అందుకే భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే సర్వగతో రుద్రహ సర్వగతో రుద్రహ సర్వగతో రుద్రహ అని వేదం చెప్పింది. సర్వగతుడయ్యా రుద్రుడు అని. రుద్రుడు అంటేనే నేర్పరి అని ఒక అర్థం. రుద్రుడు మహానేర్పరి, విద్యల ప్రభు గనుక రుద్ర అంటే విద్యాధిదేవత అని ఒక అర్థం. అనేక అర్థాల్లో ఇది ఒక అర్థం. విద్యాధిదేవత అంటే రుద్రుడు అని సర్వగత. విద్యాధిదేవత అయిన రుద్రుడు సర్వగతుడు అంటే ప్రపంచంలో అంతటా ఉన్నాడు. అంటే భగవంతుడి యొక్క నేర్పరితనం ప్రకృతిలో అనేక చోట్ల కనబడుతుంది. మీరు గమనించండి, మనం అనుకుంటాం మనుష్యుడు గొప్ప మనుష్యుడు గొప్ప అని. వీడు ఎలా అనుకుంటున్నాడో అవి ఎలా అనుకుంటున్నాయో మనకేం తెలుస్తుంది. మనకు మనం గొప్ప అనుకుంటే సరిపోలేదు. వాటిని చూస్తే మనం ఎంత అల్పులమో తెలుస్తుంది. ఒక గిజిగాని గూడిని పరిశీలిస్తే తెలుస్తుంది ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఏ మిషనరీతో గూడు మనం కట్టగలం. అలాగే తన నోటి నుండి వచ్చినటువంటి దారాలతో ఒక గొప్ప గూడిని కట్టుకుని తన నోటి నుంచి వచ్చిన దారాలతో గూడు కట్టుకుని అందులో తాను నివసిస్తూ అందులో పడిన వాటిని తాను భక్షణ చేస్తూ మళ్ళీ అవసరం తీరిపోయేగా లోపలికి లాక్కునేటువంటి సాలెపురుగును చూస్తే మనం మన అహంకారాన్ని విడిచి గమనిస్తే ఎంత గొప్పతనం అందులో మనం గమనించవచ్చు. ఈ కథ ద్వారా అది కూడా మనం గమనించాలి. హీనంగా చూడకు దేన్ని అంటాడు నవకవి. నవకవి కాదు, భారతీయ పురాతన కవే చెప్పాడు హీనంగా చూడక దేన్ని. ప్రతిదానిలో రుద్రుడున్నాడు, అదే రుద్ర నమకమంతా ఘోషిస్తుంది. అన్ని చోట్ల రుద్రుడున్నాడయ్యా అని అందరినీ నమస్కరించింది రుద్రం. కనిపించే ప్రతి వస్తువుని నమస్కరించింది. స్థావర జంగమాత్మకమైన జగత్తు నిండా కూడా ఉన్నటువంటి వాడు రుద్రుడు. ఏ రుద్రో అగ్నౌ అప్సు ఏ ఓషధీషు ఏ పృథివ్యాం ఏ దివి ఏషామన్నం అని చెప్తూ సర్వే సర్వత్రా ఉన్నటువంటి వాడు ఆ రుద్రుడు. సర్వవ్యాపకమైనటువంటి వాడు రుద్రుడు. ఆ రుద్ర నైపుణ్యం ఒక్కొక్కడి బుద్ధిలో ప్రవేశిస్తుంది, అదే స్కిల్ అంటే. అలాంటి స్కిల్ని గమనిస్తే ఈ సాలెపురుగు తన యొక్క సమస్తమైన స్కిల్ని కూడా శివుడికి ధారాదత్తం చేసింది. విశేషం అది. ఆ నైపుణ్యాన్ని ఏం చేసిందంటే శివుడి కోసం వినియోగించింది. ఆమె బుద్ధి పుట్టింది ఒక్కసారి. ఆ పైన ఉన్నది సాలెపురుగు, శివుడు కనబడ్డాడు. ఎందుకో తెలియదు భక్తి కలిగింది. ఎందుకు భక్తి కలిగింది అంటే పూర్వవాసనా గతమతి అని మాట వేశారు ఇక్కడ. పూర్వజన్మవాసనల వల్ల కలిగింది అది. అది లేకపోతే ఇది కలగదు. అందుకే జంతోర్ విగత పాపస్య, అనేక జన్మల పుణ్యముల వల్ల పాపము పోయిన హృదయానికి భక్తి అనేది ఉదయిస్తుంది అని. ఇతర పూర్వజన్మలు ఎన్నో మనకు అనవసరం. కానీ వాటన్నిటి కారణంగా శివునిపై భక్తి ప్రేమ అనేది కలిగింది. ఆ ప్రేమతో ఏం చేశాడంటే ఏదైనా శివుడికి ఇవ్వాలనుకున్నాడు. తన దగ్గర ఉన్నదేమిటి, తన నైపుణ్యం ఏమిటి, తన నైపుణ్యం ఏమిటి అంటే ఇదిగో ఇది కట్టుకోవడం, అదొక్కటే దానికి తెలిసింది. పైగా వేదాలు పరబ్రహ్మనే సాలిపురుగుతో పోల్చే ఊర్ణనాభి అని. సాలిపురుగు ఎలాగైతే తన నుంచి జగత్తంతా నిర్మాణం చేసుకుని మళ్ళీ లీనం చేసుకుంటుందో అలా విశ్వ నిర్మాణం చేసి తిరిగి తనలో లీనం చేసుకునే పరమాత్మ అని ఊర్ణనాభితో పరమాత్మనే పోల్చేయంటే చూడండి విశేషం. మొత్తానికి అటువంటి సాలిపురుగు తనకొచ్చినటువంటి నైపుణ్యం మొత్తం శివుడికే ధారాతత్వం చేసింది. అంటే అర్థం మనకు తెలిసిన విద్యని ఈశాన సర్వ విద్యానాం అయినటువంటి ఈశ్వరుడికి సమర్పణ చేస్తే అది కైవల్యాన్ని ఇస్తుంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఎవరికి తోచిన విద్య వాళ్ళకే. సాలెపురుగు మన దృష్టిలో అల్పమైతే మనం మరొకరి దృష్టిలో మనము అల్పులమే. మానవుడి కన్నా మహోన్నతమైన జాతులు చాలా ఉన్నాయి. వీడు ఇక్కడ దాకా వచ్చాడు కనుక పైన ఏది లేదనుకుంటున్నాడు. అలాగే చీమ కూడా నాగన్నా గొప్పవాళ్ళు లేడని తిరుగుతోందేమో మనకేం తెలుసు. అలాగే ఎవరికి వాళ్ళు అలా అనుకోవడం ఈ సృష్టిలో ఉన్న లక్షణం. ఎందుకంటే గొప్ప అందరికన్నా ఎవడు గొప్పవాడో, ఎవడికి మించి గొప్పవాడు లేడో వాడు సర్వజీవుల్లో ఉండడం వల్లనే ఎవడికి వాడు గొప్ప అనుకుంటున్నాడు. ఇది ఒక రహస్యం. మీరు గమనించితే ఆలోచిస్తే ఈ ఒక్క మాటను మీరు భావన చేస్తే ఆత్మదర్శనం అంటే ఏంటో ఈ మొక్కనే వ్యాఖ్యానిస్తే మళ్ళీ రమణ మహర్షి నేను వస్తాడు బయటికి. అందువల్ల ఆ వ్యాఖ్యానంలోకి వెళ్ళద్దు, సాలిపురుగు దగ్గర ఉందాం. ఇది ఏం చేసినది అంటే గృహకల్పన శిల్ప కళా ప్రవీణతన్. ఈమెకి తెలిసింది ఏమిటంటే గృహకల్పన శిల్ప కళా ప్రవీణత. ఎంత గొప్ప విషయం చూడండి. చక్కగా ఇళ్ళు కట్టేటటువంటి తన యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని చూపించిందిట. అంటే శివుడికి గుడులు కడుతోంది అని చెప్తున్నాడు. ఆ గుడులు ఎలా కట్టిందంటే ఏదో మామూలుగా బూజుతో కట్టేసి ఇక్కడ ఉండు అనకుండా ఆ గుడులు కూడా చాలా గొప్పగా కట్టిందిట. ఆ దారపు గుడుల్లోనే బోల్డ్ ప్రాకారాలు, చిన్న చిన్న మందిరాలు, పాకశాల, ప్రదక్షిణాయతనం అన్ని నిర్మాణం చేసిందిట. ప్రాకారములు, గోపురమ్ములు, కొలువు కూటములు, నర్తన మందిరములు, కోసగేఘములు, పందిళ్ళు, కెళీ నివాసంబులు, అంతఃప్రదక్షిణా అజితన వీధి, ఉపహార భోగమండపము, గర్భగృహంబు, పరిణయ హైమవైభవ నిశాంతము, అంతఃపురంబు, కక్ష్యాంతరములు, జాలకంబులు, మేడలు, ఇన్ని కట్టిందిట. అన్ని నిర్మాణాలు చేసింది. గుడికి ఎన్ని లక్షణాలు ఉండాలన్నీ. ప్రాకారాలు కట్టింది, గోపురాలు కట్టింది, ఆ మధ్యలో ఉండవలసిన కొలువు కూటములు, సభామందిరాలు. స్వామి మామూలు వాడు కాదు కదా. ఆయన ఉన్నాడు అంటే ఆయనకు పెద్ద డ్యాన్సింగ్ హాల్ కావాలి. నిత్యనర్తకుడు ఆయన. ప్రదోష వేళల్లో నాట్యం చేయాలి, దేవతలందరూ వస్తారు, వాళ్ళందరూ హాయిగా కూర్చోవడానికి. శివాలయాల్లో చాలా విశిష్టం అది. అందుకే దక్షిణాది ఆలయాలు, శివాలయాలు విస్తృతంగా ఉండడానికి కారణం అక్కడ ప్రదోష వేళ ఆయన చేసే తాండవ సభలు కడతారు. అవి నర్తన మందిరములు అంటారు. ఇక కోశగేఘములు, దేవాలయ ఆదాయాదులు, ఇంకా భాండారాలు దాచుకోవడానికి కోశములు కడతారు, భాండాగారాలు కడతారు. ఇక పందిళ్ళు, ఇక కెళీ నివాసంబులు, అంతఃప్రదక్షిణాయతన వీధి. శివుణ్ణి ఉత్సవ విగ్రహాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క సేవ కోసం ఒక్కొక్క చోట ఉంచడానికి ఏవి చోట్లు ఉంటాయో కెళీ నివాసములు. ఇక ఆలయంలో ప్రదక్షిణ చేయడానికి గాను అంతఃప్రదక్షిణాయతన వీధి, ఆ లోపల ప్రదక్షిణ చేయడానికి అనువైన చోటుట. ఎక్కడ రాజీ పడలేదు, ఎక్కడ తక్కువ చేయలేదు, అంత సమగ్రంగా కట్టిందిట. ఇక ఆయనకు భోజన మందిరం కూడా నిర్మాణం చేసి కళ్యాణ మండపం కూడా కట్టినది. కక్ష్యాంతరమ్ములు, అందులో మళ్ళీ జాలకంబులు, మేడలు అంటే మంచి తలుపులు, కిటికీలు అన్నీ మొత్తం ఏర్పాటు చేసిందిట. చేస్తే ఆయన కూడా ఆనందంగా ఉన్నాడు. ఇవి కాక శివాలయం అనగానే పరివార దేవతలు ఉంటారు కదా, వాళ్లకు కూడా ఆలయాలు నిర్మాణం చేసిందిట. ఎవరు ఉంటే ఇభముఖ అనలజాత చండీశ పుండరీకలోచన మాతృకాలోకనయన దక్షిణామూర్తి వటుకాది దైవతముల నిలయములు కట్టి అత్యంత నిష్ఠతోడా. ఇభముఖుడు అంటే గణపతి. గణపతికి, కుమారస్వామికి, చండీశ్వరుడికి, నారాయణునికి, సప్త మాతృకులకి, అదేవిధంగా దక్షిణామూర్తికి, వటుక భైరవాది భైరవ దేవతలకి, క్షేత్రపాలకులకి, వీళ్ళందరికీ కూడా ఆలయాలు నిర్మాణం చేసింది. ఒక సమగ్రమైన మహాదేవాలయం నిర్మాణం చేసిందిట. ఏంటండి మరి చిత్రం? శివుడేమో ఆ సాలపురుగు కట్టి ఇంత దేవాలయం అంటే ఎంత, అందులో ఇన్నున్నాయా, అందులోకి వెళ్ళి శివుడు ఉండగలడా అంటే మనం కట్టే దేవాలయాల్లో మాత్రం వచ్చి ఉంటాడు ఆయన. మనకు మన దేవాలయాలు ఎంత పెద్దో దానికి దాని దేవాలయం అంతే పెద్ద. అంటే ఏ జీవికి ఆ జీవికి ప్రపంచం రిలేటివ్, థియరీ ఆఫ్ రిలేటివిటీ. దేశం కానీ కాలం కానీ ఏ జీవికి ఏదో అది వాడి దేశం వాడిది, వాడి కాలం వాడిది. అందుకు ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఒకటి అడిగట్ట, స్వామి ఎన్ని లోకాలు ఉన్నాయి స్వామి అని. వెంటనే ఆయన చెప్పాడు, యావడి లోకం వాడిది నాయన. ఈ విధంగా అది ఆలోచించి చూస్తే చాలా రహస్యం ఉంది. అలాగే తన దేవుం తనకి శివుడు, తను కట్టిన దేవాలయంలో తాను ఉంటాడు. లేకపోతే శివుడు విశ్వేశ్వరుడు విశ్వరూపుడు అంటే ఒక్కసారి ఆలోచిస్తే అనంత భువనమనగా ఎంత, అనంత భువనంలో ఈ పృథ్వీ ఎంత, ఈ పృథ్వీలో మనముండే చోటు ఎంత, మనముండే ఇల్లు ఎంత, మనం పెట్టెంత, ఆ పెట్టెలో శివుడు ఎంత. ఇలా ఆలోచిస్తే మనం కట్టే మందిరాలు ఆ విశ్వేశ్వరుడు విశ్వవ్యాపకుడు ఆపాతాళ నభస్తరాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతయీ అస్తోకాపృత మే కమీశ మనీషం రుద్రానువాకాంజపన్ ఝాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రో విషించే శివం అని శివుణ్ణి నమస్కరించినప్పుడు ఆపాతాళ నభస్తరాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర, ఎక్కడో పాతాళ లోకాల నుంచి మనకు కనబడినటువంటి ఊర్ధ్వలోకాల వరకు ఉన్నట్ట శివుడు, అంత శివుణ్ణి మనం కట్టించుకునే దేవాలయాల్లో కట్టిపడేయగలమా? మనమే కట్టిపడేయగలిగినప్పుడు సాలెపురుగు కూడా కట్టిపడేయగలదు. ఈ ఒక్క కథని ఏదో సాలెపురుగు కదా అని తీసిపారేయద్దు, శివుడే తీసిపారేయలేదు, ఏదో ఉంది కనుక. కాబట్టి మనం కూడా అక్కడ ఆలోచించి అర్థం చేసుకుని ఆచరించవలసినటువంటి రహస్యాలు చాలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా కట్టుకుని అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆ శివుడు కూడా దానికి ఎంత సొగసిచ్చాడో చూడండి. అసలు మామూలుగా లేవుట ఆ గుళ్ళు, ఎంత అందంగా ఉన్నాయంటే ప్రాతకాల తుషార శీకర చయ ప్రాప్తిన్ లసన్ మొక్తి కోపేతాగారములట్లు చెల్వసగి తద్బిందు చటా ఖజ్జోత ఛాయల కొంతసేపు బహురత్నోద్దీర్ణ గేహంబులై లూతా కల్పిత తంతు సద్వములు ఒల్చున్ చెప్ప చిత్రంబులై. లూత అంటే సాలిపురుగు, ఏ వేదంబు పఠించే లూత అని చెప్పాడు ఆయన. లూత అంటే సాలిపురుగు అనమాట. ఈ లూతాకల్పిత తంతు సద్మములు, తంతు అంటే దారం, సద్మము అంటే ఇళ్ళు. సాలెపురుగు కట్టినటువంటి దారపు గూళ్ళు ఉన్నాయే, దారపు గుళ్ళు, గూళ్ళు కావు. ఈ దారపు గుళ్ళు ఎలా ఉన్నాయంటే ఉదయాన్నే మనం చూస్తే సూర్యోదయాత్ పూర్వం రాత్రంతా మంచు బిందువులు పడి ముత్యాల మేడల్లాగా ఉన్నాయట. ఎంత చక్కగా వర్ణించాడు చూడండి. కొంతసేపు అయ్యేటప్పటికల్లా ఆ సూర్యకిరణములు పడ్డాయి. సూర్యకిరణములు కానీ నీటి బిందువుల మీద పడితే సప్తవర్ణాలు అందులో చేస్తాయి. అదేవిధంగా ఈ మంచు బిందువుల మీద ఆ సూర్యుని యొక్క కాంతి కిరణాలు పడి ఇవన్నీ కూడా రత్నాల మందిరాల్లా కనబడుతున్నాయట. ఎంత విశేషంగా చెప్పారు చూడండి. ఇది ధూర్జడి గారి దృష్టి ఎంత గొప్పగా ఉన్నది అంటే పాపం సాలిపురుగు కట్టినప్పటికీ శివుడి కోసం కట్టింది కనుక అందులో కూడా శోభను దర్శిస్తున్నాడు కవి. అది విశేషం. పైగా ఆయన పేరు ధూర్జటి. ధూర్జటి అంటే బాగా జటాజూటం గలవాడు అంటే ఆయన కొలిచిన దైవం పేరు ధుర్జటి. దైవం పేరు తాను పెట్టుకున్నాడు, అంత శివునికి అభిన్నుడైనటువంటి మహాభక్తుడు, అందుకే ఇంత చక్కగా దర్శిస్తున్నాడు. అయితే ఈ సాలిపురుగు గుళ్ళు కట్టే స్థనమానాన్ని తాను కూర్చోలేదు. రోజు పని ఏమిటంటే అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఎక్కడా ఏమీ ఇబ్బంది లేదు కదా ఈ గుళ్ళు అని వాచ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. ఈ విధంగా దానికి గుళ్ళు నిర్మాణం చేయడమే కాక ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఆ గుళ్ళలో చూసుకుంటూ ఆ శివుడికి తనకు తోచినట్లుగా ఆరాధన చేసుకుంటూ ఉన్నది ఆ సాలెపురుగు. అంత సాలెపురుగు కూడా తనదైన ఒక మహాప్రపంచం ఉన్నదనమాట. ఈ విధంగా తీరుగ ఈ గతి నిండులు తీరగ కట్టియును గాలి త్రెవ్విన పోగుల్ జారిన పోగులు అదుకం దీరుపనే కాని నిలువదీరక దినము. దాని పాప క్షణం తీరగలేదు. ఎందుకంటే ఏదైనా పెద్ద గాలి కానీ వీస్తే పై అడవిలో ఉన్నాడు ఆయన అప్పటికి. ఇంకా పే మందిరాలు ఏమి పెద్ద లేవు పాపం. ఆ అడవిలో ఉన్నప్పుడు ఆ గాలికి తెగిపోతున్నాయట. ఆ తెగిపోయినప్పుడు వెళ్ళి అతికించుకోవడం అన్ని చోట్ల చూసుకుని, ఇంకా దీన్ని ఇంకేం చేస్తే బాగుంటుందని ఆలోచించి మరేవో మార్పులు చేసుకోవడం, ఇలాగ రోజంతా అదే పని. ఇలాగ ఎంతకాలం, పండవలసిన సమయం వస్తుందిగా, ఆ సమయం వస్తుంది. సేవింపంగ చలంది నేమము పరీక్షింపన్ లలాటాక్షుడు ఆత్మావాసంబున ఉన్న దీపశిఖ కీలాభీల తీవ్ర ప్రభా వ్యావిద్ధాంబరమై. ఏ భక్తుడో స్వామి దగ్గర వెలిగించి వెళ్ళినటువంటి ఒక దీపపు జ్వాల పెరిగిందిట ఒక్కసారి. ఎందుకు పెరిగింది అంటే లలాటాక్షుడు సంకల్పం చేత అన్నాడు. శివుడికి ఎన్నో పేర్లుంటే లలాటాక్షుడు అని మాట వేయాలి ఎందుకు? ప్రతి చోట కవుల్ని ఇలా పరిశీలించాలి. ఏక శబ్ద సుప్రయుక్త సమ్యక్ జ్ఞాత స్వర్గేలోకే కామదుర్భవతి అని వేదం చెప్తుంది. ఒక్క శబ్దాన్ని చక్కగా సరి అయిన చోట ప్రయోగం చేస్తే వాడికి ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. మాట అంటే అంత గొప్పది, దేవతలు గమనిస్తారు. అందుకు కవులు ఎంత మహర్షి తుల్యులైతే ఇలాంటి మాట్లాడుతారో చూడండి. అక్కడ ఉన్నటువంటి దీపశిఖని పెంచేట శివుడు. ఏ శివుడు పెంచాడంటే లలాటాక్షుడైన శివుడు పెంచాడన్నాడు. అంటే నిప్పు కంటి దేవరవాడు, అందుకోసమే నిప్పును రాజేశాడు అని. ఆ పదం అంత ఔచిత్యంగా ప్రయోగించాలి, అది విశేషం. అంతేగాని గంగాధరుడైన శివుడు అగ్నిని ప్రజ్వలింపు చేశాడు అంటే రెండింటికి పూర్తి అసంగతం. అది నిప్పు ఆర్పేదే కానీ నిప్పు పుట్టించేది కాదు. లలాటాక్షుడు అని వెయ్యాలి. కనుక మాట ఎలా వెయ్యాలి అనేది నేర్చుకోవాలన్నమాట కవులు దగ్గర. అందుకైనా చదవాలి, మాటలు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రయోగించాలి. ఈ లలాటాక్షుడు ఈ విధంగా దాన్ని పెంచగానే ఈ కట్టుకున్న భవంతులన్నీ మొత్తం క్షణంలో కాలి బుడిదైపోయాడు. ఒక్కసారి మనం సాలిపురుగుతో తారాత్మ్యం చెంది ఆలోచించితే ఎంత దుఃఖం వస్తుందండి. ఎంత ఏడిచిందో పాపం, కళ్ళ నీళ్ళు వచ్చేట, తాను వెళ్ళి గోడకు అతుక్కుపోయింది, ఇది మొత్తం దగ్ధమైపోయింది చూసినది. ఇది పెక్కేడులు పట్టెన్ సదనంబులు కట్ట నాకు శంభుని కొరకు, తుది కుమ్మరికొక ఏడును గుదికొక మాట పెట్టన్న మాటకు సరివచ్చాను. ఎన్నాళ్ళు పట్టిందో నాకు ఒక్కొక్క మందిరం కట్టడానికి, ప్లాన్ తీసుకోవడానికి, ఆ వచ్చిన ప్లాన్ని నిర్మాణం చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది. నాకు ఎన్నాళ్ళు పడితే ఈ దీపాన్ని క్షణం పట్టిందా నాశనం చేయడానికి. ఇది ఎలా ఉన్నది అంటే సంవత్సరం పాటు కష్టపడి ఒక కుమ్మరివాడు కుండలన్నీ చేసి దొంతి పెట్టుకుంటే ఎవడో దుర్మార్గుడు వెళ్ళి ఒక గుద్దు గుద్ది మొత్తం పడేసి బూడిది చేసినట్టు అయిపోయింది నా పరిస్థితి అనుకున్నదిట. ఆ సామెత కూడా ఎంత చక్కగా వేసాడో చూడండి, ఇలా అయిపోయింది నా పరిస్థితి. చూసారా, కన్స్ట్రక్షన్కి టైం కానీ డిస్ట్రక్షన్కి టైం లేదు. నాశనం సులభంగా జరిగిపోతుంది, నిర్మాణమే కష్టం. కనుక నిర్మాణాత్మకమైన కృషి చేయడానికి ఒక్కొక్క మహానుభావుడు ఎంత తపస్సు చేస్తాడు. అయితే ఏదో పోతే పోయిందిలే, దేవాలయమే కదా అని ఊరుకోలేదు. అలా ఊరుకుంటే భక్తుడు కాదు. దేవాలయాలు నాశనం అయిపోతే ఊరుకుంటూ చూసేవాడు భక్తుడు అవడు, వాడిని భగవంతుడు మెచ్చడు. సాలెపురుగు నుంచి నేర్చుకోవాలి మనం. మన దేవాలయాలు నాశనమైపోతే తిరిగి నిర్మించుకోవాలి అనేటువంటి వేదన సాలెపురుగు నుంచి నేర్చుకోవాలి. కటకటనే ప్రయాసమున్న కట్టిన ఎండ్లను కాల్చ దీపము, ఇంతట వడి దీని మృంగక వృధావసింపగ కోపమారునే, అటమటమైన జీవనము నందలి మోహము చాలు నంచు ఉత్కటగత దీపకానల శిఖా వివరంబుల త్రవబోవగన్. ఎంత బాగా ఆలోచించి చూడండి, ఎంతో కష్టపడి కట్టుకున్నాను ఈ మందిరాన్ని, ఎంత ఆలోచించి కట్టుకున్నాను. తగలబెట్టిన దీపానికి తెలియదు దీనిలో ఏ భావం ఉందో. ఒక్కొక్క మహానుభావుడు కట్టిన మందిరాలు చూస్తే మన దేశంలో ఏదో దేవుడి నమ్మకం కోసం కట్టుకున్నామండి అక్కడికి వెళతాం అంటే అజ్ఞానం. ఈ దేశంలో ప్రతి దేవాలయం కూడా ఒక విద్యాలయం. ఈ దేశపు ప్రతిభ అంతా కూడా ప్రతిష్ఠించుకున్నటువంటి గొప్ప విజ్ఞాన కేంద్రం ప్రతి దేవాలయం ఈ దేశంలో, బాగా గుర్తుంచుకోండి. ఒక్కొక్క దేవాలయానికి వెళ్ళి చూస్తే పాశ్చాత్య మేధావులు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. ఏ టెక్నాలజీతో ఈ దేవాలయ నిర్మాణం చేశారో ఇప్పటికీ మనకు అర్థం కాదు. అసలు దేవాలయాన్ని ఎలా చూడాలో కూడా తెలియట్లేదు మనకి, అటువంటి దుస్థితికి వచ్చాం మనం. ఒక గుడికి వెళ్తే తిన్నగా టికెట్ కొనుక్కోవడం, స్పెషల్ అర్చన మామూలు అర్చన చూసుకొచ్చేయడం, పుణ్యం ఎంత వచ్చిందో లెక్క కట్టుకోవడం, పాపాలు పోయి ఉంటాయని భ్రమపడ్డం, రావడం, ఇదే జరుగుతుంది. కానీ ఒక్కసారి ఆ దేవాలయానికి వెళ్ళి మన పూర్వీకుల యొక్క మేధస్సు ఎలా భగవదర్పణం చేశారో గమనించండి. ఎలా భగవదర్పణం చేశారు, ఒక దేవాలయాన్ని పరిశీలించడం ఎలాగా. ఒక్కసారి హంపీనగరం మీరు వెళ్ళి చూస్తే, ఉదాహరణకి ఇలాంటివి ఎన్నెన్నున్నాయో ఈ దేశంలో, ఒక్కసారి హంపీనగరం వెళ్ళి చూస్తే అక్కడ ఒక పాడుపడ్డ నరసింహస్వామి ఆలయం ఉంది. అందులోకి మీరు వెళ్ళి చూస్తే సంగీత మందిరం అని ఇప్పటికీ అక్కడ ఉంటుంది విశేషంగా. ఈ సంగీత మందిరంలో అపూర్వమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పం ఒక స్తంభంలో చిన్న స్తంభాలు 7 ఉంటాయి. దాని దగ్గర ఒక సాలభంజిక ఉంటుంది, అంటే ఒక స్త్రీ ఆకృతి కలిగిన శిల్పం. ఒక్కొక్క స్త్రీ ఆకృతి ఒక్కొక్క జంత్రవాద్యాన్ని పట్టుకుని ఉంటుంది. ఇది పరిశీలించే తీరు. అంతేగాని బండలాగి వెళ్ళి ఒక రాయిని చూసినట్టు చూడడం కాదు. పరిశీలించితే చిక్కిల్లి మెర్రుంగు సన్న నగిషీపని బంగరు సేత మెచ్చలే అని విశ్వనాథ వారు అన్నట్టు, ఆ పని తీరు చూస్తే మనకు ఆహా, ఇటువంటి శిల్పులు ఏనాడు పుట్టారు ఈ దేశంలో. ఏ యంత్రములు లేని రోజుల్లో ఇంత మహాశిఖరాలు, మహాగోపురాలు, వాటి మీద అద్భుతమైన పురాణ కథలు చిత్రించినటువంటి మహాశిల్పులు, మహోపాసకులు పుట్టారే. ఇలా ప్రతి విద్యలోని మహాత్ములు పుట్టారు మనకి. అవి శిలల మీద ఉన్నాయి గనక శిథిలాలైనా మిగిలే. ఇంకా ఎన్ని విద్యలు ఎలా పోయాయో, ఎన్ని గ్రంథాలు తగలబడిపోయాయో, తగల బెట్టబడ్డాయో తలంచుకుంటే ఈ జాతికి, ఈ మహాసంస్కృతికి జరిగిన ద్రోహాన్ని చూస్తే మనం విచారించాలి. ఇప్పటికీ మేల్కోనందుకు ఇంకా బాధపడాలి. ఇక్కడ ఆ శిల్పాలను గమనిస్తే మీకు కలిగే ఆశ్చర్యం ఏమిటి అంటే, ఆ చిన్న ఏడు శిల్ప ఏడు స్తంభముల్ని కొడితే సప్త స్వరాలు పలుకుతాయి. అంటే ఒక్కొక్క శిల ఒక్కొక్క నోట్ పలుకుతుంది, చూడ్డానికి ఏడు ఒక్కలాగా ఉంటాయి.